శ్రీకృష్ణుడు అంతటి వాడు పూజింపబడ్డాడు, ధర్మరాజు అంతటి వాడు కర్త, పాండవులు నలుగురు సాయం చేశారు, భీష్ముడు అంతటి వాడు ఆ యజ్ఞంలో మంచి పనులు చేయమని చెప్పాడు. అయినా రాజసూయాగం అయ్యాక పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేశారు. ఎంత బాగా చెప్పాడు, రాజసూయ క్రతువరహ సమాప్త వరదక్షిణ ఎత్ర సాక్షాద్ధరి కృష్ణో యాదవేంద్రో మహామనాహ. పరమ పవిత్రమైన రాజసూయాగం మంచి దక్షిణతో చేశాడు ధర్మరాజు. పైగా ధర్మరాజు రాజు, కృష్ణుడంతటి వాడు ఆ యజ్ఞంలో పూజింపబడ్డాడు. అయినా వాళ్ళు కష్టం పొందారు. కారణం, వీళ్ళు సత్యం మీద నిలబడతారా లేదా, చివరిదాకా ధర్మం నిలబడతారా లేదా, ఇంకా వీళ్ళని శాశ్వతంగా ముక్తికి పంపాలి అనుకున్నాడు కృష్ణుడు. శాశ్వత కైవల్యం ఇచ్చే ముందు కొంత పరీక్షించాడు. ఆ పరీక్షలో వాళ్ళు కాబట్టి నెగ్గారు. అందుకే శరీరముతో స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ స్వర్గానికి వెళ్ళడం అంటే శాశ్వత కైవల్యం పొందడం అని అర్థం. ధర్మరాజు గారు ఆ తర్వాత శాశ్వతంగా ధర్మదేవత అయిపోయాడు ఏకంగా. అలాంటి పరీక్షలు ఎదురవుతాయి, అవి తట్టుకోవాలి. ఎప్పుడు? సంకల్పం చెప్పుకున్నప్పుడు, నాకు ఇది కావాలని అనుకున్నప్పుడు. ధర్మరాజు గారు సంకల్పం చేశాడు నేను చక్రవర్తిని అవ్వాలని. ఆ సంకల్పమే లేకుండా ఉంటే మళ్ళీ పరీక్షించడానికి. అందుకే యాగం చేసేటప్పుడు సంకల్పం లేకుండా చెయ్యాలి. సంకల్పం అంటే నేను చెప్పింది ఏంటన్నమాట, కోరికలు లేకుండా నిష్కాముడై చెయ్యాలి ఇక్కడ. అలా చేస్తే లోకశ్రేయోభివృద్ధ్యర్థం, కేవలం అంబా కటాక్ష సిద్ధ్యర్థం అని మాత్రమే చెప్పాలి తప్ప సంకల్పంలో ఇంకో చాటభారతం చెప్పకూడదు అనమాట. సంపత్ నగర్లో 4 గజాల స్థలం కావాలి, 400 గజాల స్థలం కావాలి, అరండలపేటలో 3 ఇళ్ళు రావాలి, లేకపోతే విజయవాడ నడిబొడ్లో రావాలి, హైదరాబాద్లో బంజారా హిల్స్ అంతా కొనియాలి, ఇలాంటి సంకల్పములు అంబాయాగమునకు మాత్రం చెప్పకూడదు. అవి చెప్పే యాగాలు వేరు ఉంటాయి. అప్పుడు మనకి శుభం కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు మహాత్ములకి పరీక్ష ఎదురైనా ఇది పరీక్ష, ఈ పరీక్ష అయిన తర్వాత నాకు శుభం కలుగుతుందనే నమ్మకం ఉండాలి. అలాగని యాగం చెయ్యకపోతే ఎప్పటికీ శ్రీ కైవల్యం పొందలేడు. మళ్ళీ ఏమండి ఎందుకండి ఈ పరీక్షలు, దీనికంటే యజ్ఞం చేయడం అనేసి మీ పురాణం వింటే చాలు కదా అంటే, పురాణం వింటే పాప పరిహారం అవుతుంది కానీ శ్రీ కైవల్యం రావద్దు. మరి రావాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో ఒక ఉపాసన చేయవలసిందే. కాబట్టి ప్రారంధమును తొలగించుకుని పుణ్యకర్మల ఫలితం భోగము రూపములు అనుభవించి శాశ్వత కైవల్యం పొందడానికి జగన్మాతని ఆరాధించాలి. జగన్మాత యాగము 2 రకాలట. అదేమిటంటే శ్రవణ యజ్ఞము, క్రియాయజ్ఞము. ఇందులో ఇప్పుడు మీరు చేస్తున్నది శ్రవణ యజ్ఞం. అంటే ఈ 32 రోజులు దేవీ భాగవతం ఎక్కడ కథ వదలకుండా పూర్తిగా చెబుతాను నేను మీకు. మొత్తం 32 రోజుల్లోనూ సంపూర్ణముగా కథ యొక్క సారాంశం మీకు వచ్చేస్తుంది. ఈ 32 రోజులు అమ్మ చరిత్రని సంపూర్ణముగా మధ్యలో ఒక్కరోజు కూడా మానకుండా వింటే దానికి శ్రవణ యజ్ఞము అని పేరు. నవాహ యజ్ఞేన పునంతితే కలవు అన్నాడు. 9 రోజులు పురాణం వింటేనే తరిస్తారట. అటువంటిది సంపూర్ణముగా అమ్మ కథ వింటే 100 పర్యాయములు అమ్మవారికి యజ్ఞగుండము పెట్టి యాగము చేసిన ఫలితం వస్తుంది. ఇది కూడా అంబాయాగమే. మొహమాటలు ఎక్కడం మీరు తరిస్తారు. ఇంకా 2వది, అదేంటి, యజ్ఞగుండం పెట్టి అందులో ఆవునేతితో చెరువుతో చేసేది. ఇది క్రియాయజ్ఞం. ఇది శ్రవణ యజ్ఞం, అది క్రియాయజ్ఞం. క్రియాయజ్ఞం కొంచెం ఖర్చుతో కూడింది, అది మోక్షమిస్తుంది, ఇది మోక్షమిస్తుంది. రెండూ చేయగలిగితే వాడు మహాయోగి అవుతాడు. కాబట్టి నా మాట విని నువ్వు నా ద్వారా పురాణం విను, అది శ్రవణ యజ్ఞం. ఆ తర్వాత దేవీ బీజ విధానజ్ఞ మంత్రమార్గ విచక్షణా యాజకాస్తే భవిష్యంతి యజమానస్త్వమే వహి. దేవీ యజ్ఞమును శ్రవణమయ్యాక చెయ్యి, నేను నీ దగ్గర ఉంటాను, నేనే ఋత్విక్కుగా ఉంటాను, నీకు అన్ని విధాలుగా సలహా ఇస్తాను, ప్రధాన గురువుని నేను. యజ్ఞగుండాన్ని శాస్త్ర ప్రకారం ఏర్పాటు చేసి దేవీ మంత్రములు బాగా ఎరిగిన పండితులైన విప్రుల్ని పిలిపించి నువ్వు యజమానివై నీ భార్యతో కలిసి అపూర్వముగా యాగం చెయ్యి. నీ భార్య కాశీరాజపుత్రి వపుష్టమ పక్కనుండగా నువ్వు ఈ యాగం పూర్తి చెయ్యి. ఈ యాగం వల్ల నువ్వు తరిస్తావు, మీ నాన్నగారు పరీక్షిస్తూ శాశ్వత కైవల్యం పొందుతాడు. మీ తండ్రి గారు ప్రస్తుతం దుర్గతుల్లో ఉన్నాడు, సద్గతులు పొందలేదు ఆయన. కాబట్టి ఆయన కోసం నువ్వు పురాణం విను, యజ్ఞం చెయ్యి. నీకోసం పురాణం విను, యజ్ఞము చెయ్యి. ఎందుకు ఈ పని చెయ్యాలి, చెయ్యకుండా మరేదన్నా దానములు చేస్తే పనవదా, తీర్థయాత్రలు చేస్తే పనవదా అనుకుంటావేమో. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సర్వవేదేషు యత్ఫలం సర్వజ్ఞానేషు యత్ఫలం సర్వదానేషు యత్ఫలం సకృత్పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. సమస్త వేదములు వినడం వల్ల, అనేక యజ్ఞములు చేయడం వల్ల, దానములు చేయడం వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం కేవలం దేవీ భాగవతమును ఒక్కసారి శ్రద్ధతో విని అంబాయాగం చేస్తే వచ్చేస్తుంది. ఇన్ని పనుల కంటే ఇది ఒక్కటి చేయటం సులభం, కాబట్టి ఈ పని చెయ్యి. దీనికి పెద్ద కష్టం కూడా అక్కర్లేదు, నువ్వేమీ నానా యాత్ర పడక్కర్లా, ఉన్నంతలో చెయ్యొచ్చు. దైవానుగ్రహములు నువ్వు మహారాజు గనక కావలసిన మంత్రములను చెప్పే పండితులు వస్తారు, ద్రవ్యశుద్ధి ఉన్నది, భక్తి ఉన్నది, నువ్వు ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలో చేయగలవు. అదొక అదృష్టం. సామాన్యుడైతే ఫలానా చోట చేయాలంటే వాడికి ఆర్డర్ కావాలి, వాడికి మంచి ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది, అనుమతి తెచ్చుకోవాలి. నీకు అనుమతి ఎవరో ఇవ్వక్కర్లా, నువ్వే అనుమతి తెచ్చుకోగలవు. గంగా తీరంలో ఈ పని చేసి అనగానే ఆయన సంతోషించి, ఎవరైనా ఇంతో పూర్వం యజ్ఞం చేశారా మహాత్మా, లేక మనమే చేస్తున్నావా అన్నట్ట. నా తండ్రి, ఇంతో పూర్వం యజ్ఞం చేయకుండా నువ్వే మొదలెట్టా అనుకుంటున్నావా? నీకు పూర్వం మహానుభావులు చేశారు, కానీ మొట్టమొదట యజ్ఞం చేసిన వాడు విష్ణుదేవుడు. హరిణా పూర్వం ఒకప్పుడు విష్ణువు చేత చెయ్యబడింది అనగానే, అంతటి విష్ణువు అంబాయాగం చేశాడా? అక్కడ నుంచి ఈ యాగం లోకంలో ప్రసిద్ధికి ఎక్కిందా? అయితే విష్ణువు చేసిన యాగ విధానం చెప్పన్నట్ట. అయితే చెబుతున్నాను విను, ఎంతో పూర్వమే నువ్వు విన్నావు కదా, బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురు అమ్మవారి దగ్గరికి విమానంలో వెళ్ళారు. అమ్మవారు ముగ్గురికి ముగ్గురిని శక్తుల్ని ఇచ్చింది, మహాలక్ష్మిని విష్ణువుకి, మహాకాళిని శివుడికి, మహాసరస్వతిని బ్రహ్మకి ఇచ్చి, ఈ ముగ్గురుతో కలిసి మీ లోకాలకు వెళ్ళి సృష్టి స్థితిలయ్యాలు చెయ్యమన్నది. అప్పుడు ఆ ముగ్గురు తిరిగి తమ స్థానానికి వచ్చారు. రాగానే శ్రీ మహావిష్ణువు సృష్టి స్థితిలయ్యాలు చేసే ముందు అమ్మ యాగం చేద్దామన్నాడు. అనగానే తక్షణం బ్రహ్మ రుద్రుడు మేము కూడా ఉంటామన్నారు. యజ్ఞం కర్తుం మనశ్చక్రే అంబికాయ రమాపతి, లక్ష్మీవల్లభుడు స్వయంగా అమ్మ యాగం చెయ్యాలనగానే ఎక్కడెక్కడి దేవతలు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? వరుణుడు, శుక్రుడు, కుబేరుడు, అగ్ని మొదలైన దిక్పాలకులు, వశిష్ఠాది మహర్షులు, ఇంతమంది వచ్చారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ముందు యాగకుండం ఏర్పాటు చేయించాడు. ఈ యాగకుండాలు మొత్తం 8, 8లో 3 చతురస్రాకారంలో ఉన్నాయి, 3 త్రికోణాకారంలో ఉన్నాయి, 1 శ్రీచక్రము యొక్క బిందువు ఆకారంలో ఉన్నది. ఇలా మొత్తం 8 యాగకుండాలు ఏర్పాటు చేశారు. యాగకుండాల దగ్గర ముందుగా బ్రహ్మదేవుణ్ణి పిలిచాడు. బ్రహ్మదేవ, ప్రధాన యాగం నువ్వు చేయించన్నాడు. వరుణదేవుణ్ణి పడమర వేపున్న యజ్ఞగుండం దగ్గర ఉండమన్నాడు. శక్రం ఇంద్రుణ్ణి తూర్పు వేపున్న యజ్ఞగుండం దగ్గర ఉండమన్నాడు. కుబేరుణ్ణి ఉత్తరం దిక్కును ఉండమన్నాడు. అగ్నిహోత్రుణ్ణి ఆగ్నేయంలో ఉండమన్నాడు. నైరుతి దిక్కులో నిరుతిని ఉండమన్నాడు. దక్షిణం దిక్కులో యముణ్ణి ఉండమన్నాడు. ఈశాన్యంలో ఈశానుణ్ణి నిలబెట్టాడు. వాయవ్యంలో వాయువుని నిలబెట్టాడు. ఇలా దిక్పాలకుల్ని నిలబెట్టాడు. ఆ తర్వాత వశిష్ఠం కశ్యపం దక్షం వామదేవం బృహస్పతిం, వశిష్ఠుడు కశ్యప ప్రజాపతి దక్షుడు వామదేవుడు బృహస్పతి వీళ్ళని పిలిచాడు. మీరు యజ్ఞానికి కావలసిన దర్భలు మొదలైన పనులు చూడండి, మీరు వేదమంత్రాలు చదివేటప్పుడు బ్రహ్మగారికి పక్క నుండి గొంతు కలపండి అన్నట్ట. బ్రహ్మ వేదమంత్రాలు చదువుతూ ఉంటే పక్కన అందుకోవాలిగా. ఎప్పుడు ఒక పురోహితుడు పనికిరాడు, 10 ఉంటే మంచి కంఠంతో అందరూ కలిసి మంత్రం చదువుతుంటే బాగుంటుంది. కాబట్టి మీరు బ్రహ్మగారికి సాయం చేయండి అన్నాడు. ప్రజాపతిని పిలిచాడు, నువ్వు బీజాక్షరాలు ఉచ్చరించన్నాడు. ఆ తర్వాత లక్ష్మీదేవిని పిలిచాడు, లక్ష్మీ యజ్ఞానికి కావలసిన చెరువుని నువ్వే వండన్నాడు. చెరువు అనే పేరుతోటి ఆవు నేతితో అన్నం వండుతారు, ఆ అన్నమునకు చెరువు అని పేరు అన్నమాట. ఆ చెరువుని స్వయంగా లక్ష్మీదేవి చేత వండించారు. ఇప్పుడు యజ్ఞమును లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు చేస్తూ ఉంటే బ్రహ్మ సరస్వతులు స్వయంగా బ్రహ్మస్థానంలో కూర్చున్నారు. ఇక మహాయాగం జరిగింది. ఏకధాటిగా 1000 కాలం శ్రీమన్నారాయణుడు అంబాయాగం చేశాడు ఆయన కాబట్టి 1000 చేశాడు. ఈ 1000 యజ్ఞగుండములు అగ్ని అసలు నెయ్యి వేయకపోయినా తనంత తానే వండేదిట, ఎందుకంటే అగ్నిస్వరూపం అమ్మ కనుక. మంత్రోచ్చారణలు అపూర్వంగా ఉన్నాయి. ఇంకక్కడ లేని ద్రవ్యం లేదు. అందరికీ కావలసిన ఇష్ట మృష్టాన్నాలన్నీ వచ్చాయి. యజ్ఞం చాలా వైభవంగా అయ్యాక మహాపూర్ణాహుతి చేశాడు విష్ణువు. పూర్ణాహుతి అంటే ఏంటో తెలుసా, త్రిమూర్తులు ముగ్గురు తమ భార్యలతో కలిసి తమను తామే పూర్ణాహుతులు వేసుకున్నారట. సాధారణంగా పూర్ణాహుతిని పట్టు వస్త్రంలో సకల సువాసనా ద్రవ్యాలని సమిధల్ని కలిపి మూటగట్టేస్తారు. త్రిమూర్తులు మమ్మల్ని మేమే పూర్ణాహుతిగా సమర్పిస్తున్నామన్నారు, ఆత్మార్పణ చేశారు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమయ్యింది. అందులోంచి ప్రత్యక్షమై చితించకారయామాస, అందులోంచి జగన్మాత లేచి, నాయనలారా, త్రిమూర్తులారా, మీరెప్పుడు నాతో సమానులు, నాలోనే ఉంటారు, మీకు నాశనం ఉండదు. విష్ణుదేవ, అందరికంటే నువ్వే గొప్పవాడు వదువుగాక. విష్ణోత్వం భవ దేవానాం హరే శ్రేష్ఠతమస్సదా. ఓ విష్ణుదేవ, ఓ హరి, అందరికంటే శ్రేష్ఠుడివి నువ్వే. నీకున్న గుడులు గోపురాలు ఎవరికి ఉండవు, నీకు మహావైభవం ఉంటుంది. నిత్యం నారాయణుడే ఉత్తముడని అందరూ నిన్ను స్తుతిస్తారు. నీకంతే మించిన దేవుడు ఉండడు అని వరం ఇచ్చింది. హరి నేనే అన్నదావిడ. ఇక్కడ శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు, శ్రేష్ఠతరము అంటే ఇతరులతో పోల్చాలి, తరము అనేది పోలిక అన్నమాట. ఇతని కంటే ఇతడు గొప్పవాడు అన్నప్పుడు శ్రేష్ఠతరుడు అంటాం. తమము అంటే ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ అనమాట, అంతకు మించి మరొకడు లేకపోతే శ్రేష్ఠతమము అంటాం. అందుకే తరతమ భేదాలు లేవా అనేవారు పూర్వం. తర అనేది కంపారిటివ్ డిగ్రీ, అదే తమము అంటే సూపర్లేటివ్ అనమాట, ది బెస్ట్ అంటమే అదనమాట. అందుకని ఇప్పుడు కూడా శ్రేష్ఠతరుడు అన్నప్పుడు ఈ ఇంద్రుడి కంటే ఈయన శ్రేష్ఠతరుడు అంటే ఇంద్రుడి కంటే మాత్రమే గొప్పవాడు, అదే శ్రేష్ఠతముడు అంటే అతనిని మించిన వాడు లేడు. అందుకే అమ్మ శ్రేష్ఠతమస్సదా, ఎల్లప్పుడూ నిన్ను మించినవాడు లేకుండా ఉండువుగాక. నిన్ను మించినవాడు ఉండడు, నువ్వు మాన్యుడివి, పూజనీయుడివి, అందరినీ పోషించేవాడు అవుతావు. పురాణములలో నీ పేరు మారుమోగిపోతుంది, నీ విష్ణు సహస్రనామాదులు ఇంటింటా గానం చేస్తారు. అక్కడతో అక్కకుండా అవతారేషు సర్వేషు నానాయో నిషు మాధవ, నీవు ఒకటి కాదు, అనేక అవతారాలు ఎత్తుతావు. మత్స్యంగా, కూర్మంగా, వరాహంగా, నారసింహంగా, ఇలా అనేక అనేక అవతారములు ఎత్తి ఎప్పుడెప్పుడు ఈ భూలోకంలో అధర్మం పెరుగుతుందో అప్పుడప్పుడల్లా ఆ ధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేస్తావు, ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తావు. నిన్ను అందరూ పూజించవలసిందే. ఈ శివుడు నీతో సమానుడు. శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించిన, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించిన వాడు నరకానికి పోతారు, మీ ఇద్దరూ ఐకమత్యంతో ఉండండి అని వరమిచ్చి, బ్రహ్మదేవ నీ పదవి పూర్తయ్యాక ఈ హరిలో లీనమైపో, విష్ణువులో కలిసిపో, తద్వారా నీకు కూడా పతనం లేకుండా విష్ణుస్వరూపం ఇస్తున్నాను అని కూడా వరమిచ్చింది. ఈ విధంగా అమ్మవారి వరాలు పొంది అపూర్వ రీతిలో ఒకప్పుడు విష్ణువు చేసిన యాగమే మేమందరం స్వీకరించి అందులో ఉన్న మంత్రములను కలియుగమునకు అనుగుణముగా లఘూపరిచాం. ఇక్కడ ఒక ముక్క చెప్పాలి, కృతయుగంలో విష్ణువు చేసిన మంత్రాలతో యజ్ఞం ఎక్కడ చేస్తాం మనం? ఆ కాలం వేరు, ఆ ఓపిక వేరు. కాబట్టి మంత్రములను కలియుగ ప్రాణుల కోసం సంక్షేపం చేశాడు వ్యాసుడు. లేకపోతే మన వల్ల కాదు, ఈ జీవితంలో అంబాయాగం చేయలేము. రోజుకు 2 గంటల చొప్పున 3 రోజుల పాటు చేసే ప్రక్రియ, రోజుకు 2 గంటల చొప్పున 9 రోజులు చేసే ప్రక్రియ, ఒకే రోజున 4 గంటల పాటు ఏకధాటిగా చేసే ప్రక్రియ, ఈ 3 ప్రక్రియలు వ్యాసుడు ఇచ్చాడు. కలియుగ మానవుల గురించి తెలుసు ఆయనకి. కలియుగంలో ఉన్న మానవులకి నీరసం ఎక్కువ, వేళకి తినకపోతే ఉండలేరు, గ్యాస్ ట్రబుల్స్, పొద్దున్నే లేవగానే చెంబుడు కాఫీ తాగితే కానీ చెంబుచ్చుకుని బయటకు వెళ్ళలేని స్థితి ఈ మానవులకి. అందువల్ల వీడు కాఫీ తాగాలి, ఇక స్నానం చేయడానికి ముందు కాఫీ తాగకుండా వాళ్ళు స్నానాలు ఎక్కడికి వస్తున్నారండి? పూర్వం అంటే లేవగానే స్నానానికి పోయేవారు, ఇప్పుడు లేవగానే కొంచెం కాఫీ తాగాక స్నానం చేస్తామని అంటారు. కాల ప్రభావం అది, మనమేం చేయలేం. అందుకనే కాలమును అనుసరించి కలియుగములో ఉన్న ప్రాణుల యొక్క కష్టనష్టాలు తెలుసుకుని యాగమును సంక్షేపపరిచాడు. మనకి నియమములు కూడా చాలా వరకు తగ్గించాడండి ఆ పుణ్యాత్ముడు. పూర్వంలాగా అంత కఠోర ఉపవాసాలు అక్కర్లేదట. 12 ఇంటిదాకా యాగం చేయాల్సి వస్తే అత్యావశ్యక స్థితి ఉంటే కొంచెం పండో కొద్దిగా పిండో తిని కూడా చేయమన్నాడు. మొండిగా మాత్రం ఉపవాసం ఉండద్దన్నాడు. కలియుగంలో మానవులు అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, మంచి పనులు చెయ్యలేరు. అందుకనే పాపం వ్యాసుడు మనల్ని చాలా అనుగ్రహించారు. కలియుగంలో ఎంత అదృష్టవంతులం అండి. అందుకనే కలియుగంలో కలిపురుషుడు ఉండాలి గనక, కలియుగం యొక్క లక్షణం ఏమిటి, పాపాలకు నిలయం గనక, ఆ కలిపురుషుడిని యుగాంతం వరకు భగవంతుడు ఎక్కువ పట్టించుకోడు. అందుకే ఈ యుగాంతం దాకా ఈ దుర్మార్గులు అలా వాగుతూనే ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది అభివృద్ధి చెందుతూనే ఉంటారు. పాపాలు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ తప్పవు. ఈ కలిని సంపూర్ణముగా ఋషులు భస్మం చెయ్యలేరు, విష్ణువు కూడా పట్టించుకోడు. ఒక్కసారి సమయం వస్తుంది, ఎప్పుడు? చిట్ట చివర. అప్పటిదాకా మీరు నేను కూడా అనుభవించక తప్పదట. అందుకే వేదవ్యాసుడు చిరంజీవి అయినా చూస్తూ పక్క పక్కనే తిరుగుతున్నాడు, ఆయన ఎంటర్ అవ్వడం. పరశురాముడు చిరంజీవి గడ్రగొట్టలు పుచ్చుకు తిరుగుతున్నాడు దేశంలో, కానీ ఆయన ఎవరిని ఏం చేయడంలో. ఆయన కళ్ళ ముందు హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి, పాపాత్ములు పాపాలు చేస్తున్నారు, గుళ్ళు పడగొడుతున్నారు, కాశీగుడి అలాగే ఉంది. అయినా ఆయన ఏం పట్టించుకోలేకపోతున్నాడు, ఏం చేయలేడు. కొంత ఓపిక పట్టండి, భగవంతుడిని ప్రశ్నించకండి. ఈ నాలుగు యుగాల ధర్మం యుగధర్మం అంతే. కృతయుగంలో తపస్సు, సత్యం, శౌచం, ఆర్జవం, ఇవి కృతయుగ ధర్మములు. త్రేతాయుగంలో ఒక పాదం తగ్గుతుంది ధర్మం. ద్వాపరయుగంలో రెండు పాదాల ధర్మం, రెండు పాదాల ధర్మం. ఇది కలియుగం, ఒక్క పాదమే ధర్మం, మూడు పాదాల ధర్మం. ఆ ఒక్క పాద ధర్మమే ఇవాళ ఈ హాల్లో కూర్చునున్నది. మీరే ఆ ఒక్క పాద ధర్మం. ఈ ఒక్క పాదం వల్ల ఇంకా మనం బతుకుతున్నాం, ఇంకా లోకంలో సత్యం నిలబడిందంటే, అంతో ఎంతో అన్నం తింటున్నామంటే, వర్షాలు కురుస్తున్నాయంటే, ఈ మాత్రము సృష్టి నడుస్తుందంటే, మహాత్ములైన మీబోటి వాళ్ళు కొద్ది మంది ఉండడం వల్ల అన్నమాట. వీళ్ళ ద్వారా ఆయన కొంతకాలం పాటు భూమిని నడుపుతాడు. ఇంకా కొద్ది రోజులు పోయాక భయంకరమైన కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, పాపాలు పెరుగుతాయి. అప్పుడు మాత్రం శ్రీ మహావిష్ణువు వస్తాడు. కొంచెం టైం ఉంది ఇంకా. అప్పుడు ఆయన విజృంభిస్తాడు, కల్కి అనే పేరుతో ఒక అవతారం ఎత్తుతాడు, తెల్లని గుర్రం ఎక్కుతాడు, తోకచుక్కల పొడుగైన కత్తోడి తీస్తాడు ఆయన. మిలేచ్చే కలయసి కరవాళం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. ఒకనొకప్పుడు ఆ పరమాత్ముడు తోకచుక్కలాగా మంచి పదురుగా వంకరగా ఉన్న కత్తిటి తీసుకుని గిర్రును తిప్పుతాడు, తెల్లని గుర్రం ఎక్కుతాడు, పసుపచ్చనైనటువంటి రంగులో పుడతాడు ఆయన, పీతవర్ణంతో పుడతాడట. కృతయుగంలో తెల్లగా పుట్టాడు, త్రేతాయుగంలో అరుణవర్ణంతో పుట్టాడు, ద్వాపరయుగంలో కృష్ణవర్ణంతో నల్లగా పుట్టాడు, కలియుగంలో పసుపచ్చని రంగులో బంగారపు రంగుతో పుడతాడు, తెల్లని బట్టలు కడతాడు, యువకుడిగా ఓ 25 ఏళ్ల వయస్సు కలిగిన కుర్రాడిలా ఉంటాడు, గోవధలు చేసి గోమాంసం తినేవాళ్ళని చీల్చి తెంటాడతాడు, మళ్ళీ ధర్మం నాలుగు పాదాల నిలబడతాడు, కృతయుగ ధర్మం ఏర్పడుతుంది. అప్పటిదాకా కొంచెం ఎదురుకోడాలి. కాబట్టి నాయన, అమ్మవారు చేసిన ఆ యాగమును నీవు భక్తి శ్రద్ధలతో చేసి నీవు తరించి మమ్మల్ని తరింపచేయి. పరమ పవిత్రమైన దాయం అంబాయాగం స్మరించినంత మాత్రం చేతని అనుగ్రహించే అమ్మని పూజించి సప్తద్వీపాలలో ఖ్యాతి పొందు అనగానే ఆయన చాలా ఆనందపడిపోయాడు అన్నమాట. ఈ అంబాయాగమును విష్ణువు కాకుండా ఇంకెవరన్నా చేశారా? అమ్మ అనుగ్రహం పొందిన పుణ్యాత్ముల కథలు ఏమైనా ఉన్నాయా చెప్పు. నువ్వు చెబుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తున్నది. నీ ముఖం ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులోంచి అమృతం వచ్చినట్టుగా, తామర పువ్వులోంచి తేనె వస్తుంది కదా, పద్మము నుంచి తేనె వచ్చినట్టుగా నీ ముఖ పద్మం నుంచి భాగవత అమృతం, భాగవతం అనే తేనె బయటకు వస్తుంది. అమృతం అనే శబ్దమునకు తేనె అని కూడా అర్థం. నీ ముఖం పద్మం, ముఖపద్మం నుంచి ఈ కథ అనేటటువంటి తేనె బయటకు వస్తున్నది. ఈ తేనె ఎంత తాగినా ఈ చెవులతో తృప్తి కలగట్లేదు, ఇంకా చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అత్యంత ప్రాచీన కాలంలో కోసల దేశంలో ఒక మహారాజు ఉండేవాడు. కోసలేషు నృపశ్రేష్ఠ సూర్యవంశ సముద్భవ పుణ్యపుత్రో మహాతేజ ధ్రువ సంధిరితి స్మృత. కోసల దేశం గురించి ఎరగని వాడు ఎవడుంటాడు? పరమ పవిత్రమైనది ఆ దేశం. సూర్యభగవానుడి కొడుకు వైవస్వత మనువు ఆ కోసల దేశాన్ని పరిపాలించాడు. ఆయన కాలంలో అయోధ్యా నగరం రాజధాని. అలా వైవస్వత మనువు వంశంలో ఎంతోమంది పుట్టారు. ద్వాపర యుగంలో ఇంక కొంతకాలంలో మీ పాండవులు పుడతారనగా, ఆ కాలంలో ధ్రువసంధి అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు. చాలా ధర్మాత్ముడైన సత్యసంధుడు, వర్ణాశ్రమాచారాలతో దేశం నడిపాడు. ఆ కాలంలో అందరూ ఐకమత్యంతో ఉండేవారట. ఆ కాలంలో ఇలా కొట్టుకునేవారు కదా, ఈ కుల సంఘాలు, ఈ తగాదాలు లేవు. అందరూ కులములుగా ఉండాలి, వాళ్ళ సంఘం వాళ్ళకు ఉండేది, వాళ్ళ నాయకులు ఉండేవారు. కానీ అందరూ నాయకులకి అన్ని పేట్లు ఉండేవి. మీరు చూడండి, పూర్వం మహారాజుల సభలో అన్ని వృత్తుల వాళ్ళ యొక్క నాయకులు కూర్చునేవారు. అందరినీ సమానంగా గౌరవించి వాళ్ళందరి సహకారంతో రాజులు రాజ్యం నడిపారు. ఇప్పుడే ఎందుకో తెలియదు కానీ దురభిమానాలు కొట్టుకోవడాలు పెరిగిపోతున్నాయి. ఎంత కులం వద్దనుకుంటే అంత పెచ్చ పెరిగిపోయి తగాదాలు పడుతున్నాం. ఈ తగాదాలు దేశానికి నష్టం. ప్రాణులందరూ పరమాత్మ స్వరూపాలు గుర్తుపెట్టుకోండి. ఆయనలోనూ దేవుడు ఉన్నాడు, ఈయనలో దేవుడు ఉన్నాడు. ఏదో వ్యవహారం కోసం నేను ఇందులో పుట్టానని చెప్పుకుంటే తప్పులేదు. ఓ పెళ్లి కోసం అని, తిండి కోసం, ఆచారం కోసం చెప్పుకుంటే పర్వాలా. ఇది దురభిమానం అవ్వకూడదు. నేను, నా కులం, అందులో కూడా మళ్ళీ మా ఏరియా, మళ్ళీ ఈ ఏరియాలో కూడా స్ట్రీటు, ఎవడు గుడి వాడికేట, మళ్ళీ ఆ గుడి దాటి వెళ్ళట, వినాయక చవితి పందిరండి, మా వీధి విఘ్నేశ్వరుడి చూడండి, మా వీధి విఘ్నేశ్వరుడే, ఆ వీధి విఘ్నేశ్వరుడు కడితే ఈ వీధి విఘ్నేశ్వరుడు కోపంట, మళ్ళీ విఘ్నేశ్వరుడు కోపమా? విఘ్నేశ్వరుడు ఎక్కడన్నా విఘ్నేశ్వరుడే. వినాయక చవితి పందిళ్ళు పేరు పెట్టి పూర్వం అందరూ ఊళ్ళో వాళ్ళంతా ఒకే చోట చేరేవారు. ఇప్పుడు ఎక్కడికక్కడ, ఇంకా కొద్ది రోజులు పోతే నాలుగేళ్లకు ఒక పందిరి, రెండేళ్లకు ఒక పందిరి, ఏ ఇంటి ఉంది ఆ పందిరి, ఎవడికో డొనేషన్ లాగేయడం పక్కన, ఏమో కలిప్రభావం రండి కనుకోవడం. ఆ రోజులు అలా కాకుండా మహారాజు కాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా ఎంతో ధర్మముగా ఐకమత్యంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ బతికారు. ప్రేమగా ఒకళ్ళనొకళ్ళు అమ్మ, బాబాయ్, నాన్న అనుకుంటూ పిలుచుకుంటూ బతికారట. ఎవరి వృత్తిని వారు ప్రేమించారు. అందుకే ఆ రాజు కాలంలో నచోరాహ దొంగలు లేరు, పిసునాహ వీడి మీద వాడికి, వీడి మీద వాడికి, వాడి మీద వీడికి నేరాలు చెప్పేవాళ్ళు లేరు. పిసునులు అంటే అనవసరంగా నేరాలు చెప్పేవాడు. మళ్ళీ తప్పు చేస్తే తిట్టాలి అవసరమైతే, అలా తిట్టపోతే కూడా అది దోషం ఏంటండి. రావణాసుడు దుర్మార్గుడు, రావణ నువ్వు దుర్మార్గుడివి, ఇది మంచిది కాదని చెప్పకపోతే ఎలాగండి? స్టేట్మెంట్ ఇచ్చే ముందు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరిని తిట్టద్దంటే కూడా కుదరదట. తిట్టే సమయంలో తిట్టాలి. పాపాత్ముడి పాపాత్ముడు అనాలి. పరనింద చెయ్యకూడదు అన్నాడు. పరనింద చెయ్యకూడదు నిజమే. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను తిట్టడం మనకెందుకు? వాడి కర్మ వాడిది. కానీ ఒక దొంగాడు వచ్చాడండి. ఆ దొంగాడు ఇంత పూర్వం ఎన్నో పర్యాయాలు మీ జేబులో డబ్బులు కొట్టేశాడు. అలాంటప్పుడు ఏం చెప్పాలి? ఏమండే వాడు ఉపన్యాసానికి వస్తున్నాడండి, వాడు దొంగాడు అంటే మీ పక్కన కూర్చుంటే మీ పరిస్థితి పోతాడండి అని క్లూ ఇవ్వకపోతే మీ మర్నాడు ఇంకోటి జేబులోది పట్టుకుపోతాడు. వాడు తెలిసి కూడా వీడి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నువ్వు కూడా దొంగవాట. అందుకని దొంగాడి గురించి చెప్పాలి, పాపాత్ముడి గురించి చెప్పాలి. అలా చెప్పకపోవడం కూడా దోషమే అన్నాడు. అలా చెప్పకపోవటం వల్లే భీష్ముడు సభలో ఆ తర్వాత కాలంలో ఏమైంది, అంపశయ్య మీద పడ్డాడు. ఇది అధర్మము అని ధర్మం ఎరిగుండి కూడా ద్రౌపదికి సమాధానం ఇవ్వని పాపం భీష్ముడు కూడా బాణాల మీద పడుకుని అనుభవించాడు. ధృతరాష్ట్రుడు కొడుకు తప్పుడు పనులు చేస్తుంటే నాకెందుకని ఊరుకోబట్టి ఎంత నరకం అనుభవించాడండి. కొడుకులు కళ్ళ ముందు చచ్చిపోతేవాడు, ఎప్పుడు ఏడవనే కాబట్టి బతుకంత, చివరికి అడవిలో కూడా అగ్నిలో కాలి బూడిదే చచ్చాడు. కాబట్టి పాపాత్ముడైతే పాపాత్ముడు అని చెప్పేయండి. ఏమండో వీడు వస్తే ప్రమాదం, వీడు మీతో పాటు తీర్థయాత్రలకు వస్తే దొంగతనం చేస్తాడు, వీడు మీతో తీర్థయాత్రలకు వస్తే పరస్థిరలను ఎత్తుకుపోతాడు, వీడు మీతో యాత్రలకు వచ్చాడంటే మీ డబ్బంతా లాగేస్తాడు, ఇలా వాడిలో లోపం ఉంటే చెప్పండి, లేదా వీడు పురాణానికి వచ్చి కూర్చున్నప్పుడు బయటకు చెప్పులు ఎత్తుకుపోతాడని చెప్పండి వాడి గురించి తెలిస్తే. అంటే అలాంటి వాడి గురించి, మీలాంటి పుణ్యాత్ములు ఉన్న స్థలంలోకి వాళ్ళు రారు. ఇక్కడ కలిపురుషుడు అడుగు పెడితే ఎగిరిపోతాడు. ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కొన్ని ప్రాంతాల్లోకి వెడితే ఎటువంటి వాడైనా బాగుపడతాడు. స్థల ప్రభావం నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇక్కడ చెబుతున్నంత బాగా ఉపన్యాసం మరో చోట చెప్పలేరు. కారణం ఏంటంటే ఈ స్థలానికి ఆ ప్రభావం ఉన్నది. ఇది విక్రమార్క సింహాసనం. చాలా కాలం క్రితం భోజ మహారాజు గారు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి సైనికులు తోస్తుండగా సైనికులకు ఆకలేసింది. దారిలో ఒక చోట ఒక పొలం ఉంది. ఆ పొలంలో బాగా మొక్కజొన్న పొత్తులు, తర్వాత ఇంకా రకరకాల జొన్నలు, గోధుమలు ఇవన్నీ పండించాడు. ఆయన బాగా పండు ఉన్నాయి. ఆ పొలం మధ్యలో కంచె వేసుకుని, ఒక మంచె వేసుకుని ఆ మంచె మీద కూర్చుని పిట్టలు తోలుకుంటున్నట్టు ఆయన. ఆ పొలం యజమాని ఒక బ్రాహ్మడు. ఆయన పొలంలో ఎత్తుగా మంచె వేసుకుని పంటను కాపలా కాస్తున్నాడు. ఆ మంచె మీద కూర్చున్న ఆయనకి దూరంగా పెడుతున్నటువంటి బోధుడు, బోధుడు యొక్క భటులు కనబడ్డారు. వెంటనే ఆయన మంచె మీద నుంచి, మహారాజా, భోజరాజా, మీ భటులతో కలిసి మీరు ఎక్కడికో యుద్ధానికి వెళ్ళి ఇంటికి వెడుతున్నట్టున్నారు. మీ అందరూ అలిసిపోయారు, ఆకలితో ఉన్నారు. ఈ పొలం మీదే అనుకోండి, మీరు రాజులు, మీరు రక్షించబట్టేగా మా పొలం మాకు దక్కుతోంది. మీ ఓటి వాళ్ళు కొంచెం తింటే నష్టమేం లేదు, నా పొలంలో కావలసినటువంటి జొన్న కంకులు కోసుకుని కాల్చుకు తినండి అన్నట్టు. అనగానే పాపం ఈయన ఎంత మంచివాడండి, ఆకలికి మాడిపోయి ఇంటికి వెడుతున్న మనల్ని తన పొలంలో ఉన్న జొన్న పొత్తులు కోసుకోమన్నాడు అని వాళ్ళంతా పొలంలోకి దిగి ఆ పొత్తులు కోసుకోబోతూ ఉండగా వీడు మంచి మంచి కిందకి దిగాడు. దిగి వాళ్ళ దగ్గరకు వస్తున్నవాడు కాస్త నెత్తి నోరు కొట్టుకుంటూ, ఓరి దుర్మార్గులారా, ఎంత భోజరాజు గారి భటులైతే మాత్రం నా పొలంలో పడి దౌర్జన్యంగా నా కంకులు ఎత్తుకుపోతారా? మహారాజా, నువ్వు ధర్మాత్ముడు అని విన్నాను. ఒక మహాత్ముడి యొక్క పొలం అంతా అన్యాయంగా కోసుకుపోతుంటే నీ భటులు చూస్తూ ఉంటావా అని తిట్టాట. వీడు వీడు ఏమంటండి బాబు, వీడు ఇందాకనేమో కోసుకు తినమన్నాడు మొక్కజొన్న పొత్తులు, ఇప్పుడేమో తెగ తిడుతున్నాడు అని రాజుగారు, ఆయన కోసుకోమంటే కోసుకున్నారు, వద్దన్నారుగా ఆ పొత్తులు అక్కడే వదిలేసి బయటికి రండి అన్నట్ట. పాపం వాళ్ళంతా మళ్ళీ బయటకు వచ్చారు ఉసూరుమంటూ. ఆకలి వేస్తున్నప్పుడు కోసుకున్నాక అక్కడ వదిలిపెట్టాలంటే ఎంత బాధండి. వాళ్ళు ఉసూరుమంటూ గట్టెక్కారట. గట్టెక్కగానే వీడు మళ్ళీ మంచి ఎక్కాడు. మంచి ఎక్కగానే అదేమిటి మహారాజా, కోసుకున్న కంకులు అక్కడే వదిలిపెట్టేస్తారు, ఆ కంకులు తినండి, కంకులు మీవేనండి అన్నట్ట. మళ్ళీ వీడు పొలంలో దిగారు. వీడు పై నుంచి కిందకి దిగ్గానే మళ్ళీ తిట్టాడు. ఇలా ఆ మంచె మీద ఉన్నంతసేపు నా పొలంలో ఉన్న సొమ్ము తినండి అంటాడు. మంచె దిగ్గానే తెగ తిడుతున్నాడు. ఇందులో ఏదో ఉందనుకున్నాడు భోజరాజు గారు. వీడి సంగతి తర్వాత చూద్దాం. వీడు రెక్కలుచ్చుకుని బయటికి లాగేయండి అన్నట్ట. బయటికి లాగేసి ఆ మంచె తవ్వారు. ఆ కింద 32 బొమ్మలతో ఒక మహాసింహాసనం కనపడింది. ఆయనకి మతిపోయింది, ఏమిటిదని అడిగట. అప్పుడు మంత్రులు కాళిదాసుని పిలిచారు. కాళిదాసు కళ్ళు మూసుకుని, ఇది విక్రమార్కుడి సింహాసనం, పూర్వం ఇంద్రుడు విక్రమార్కుడికి మెచ్చుకుని ఒక 32 బొమ్మలున్న ఒక సింహాసనం ఇచ్చాడు. ఈ సింహాసనానికి మెట్లు ఉంటాయి, 32 మెట్లు, ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క బొమ్మ ఉంటుందన్నమాట. అలా ఒక్కొక్క బొమ్మ నిజంగా బొమ్మలు కావు, అప్సరసలే బొమ్మల రూపంలో ఉన్నారట శాపవశాత్తు. అలా 32 బొమ్మలతో, సాలభంజికలతో అంటే విగ్రహములతో ఉన్న సింహాసనం. ఈ సింహాసనం విక్రమార్కుడి శరీరం విడిచిపెట్టాక భూమిలో పూడుకుపోయింది. ఆ తర్వాత అక్కడ ఎవడో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ సింహాసనం మీద వీడు మంచె వేసుకోవడం వల్ల ఆ మంచె మీద ఉన్నంతసేపు అడుగునేముంది, సింహాసనం కదా అది విక్రమార్కుడి సింహాసనం. విక్రమార్కుడు మహాదాత, పరమ సుగుణాల రాశి, అమ్మ భక్తుడు. అందుకే ఆ పైన ఉన్నప్పుడు విక్రమార్కుడు బుద్ధులు వచ్చేవాడికి, నా పొలమంతా మీదేనేవాడు. దాని నుంచి కిందకి దిగ్గానే అసలు బుద్ధి బయటకు వచ్చేది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈ కథ చాలా గొప్పదండి. సింహాసన ద్వాత్రింశి కానీ తెలుగులో ఒక మహాకావ్యంగా కొరవి గోపరాజు కూడా రాశాడు. నేను ఎంతో ఇష్టపడే మహాకావ్యం అది. అమ్మవారి ఉపాసన అపూర్వంగా ఉంటుంది అందులో. అందులో చెప్పినట్టుగానే ఈ కథ అంతా ఎందుకు చెప్పారు గురువుగారని మీకు అనుమానం రావాలిగా. ఈ క్షేత్రం, ఈ హాలు విక్రమార్క సింహాసనం. ఇక్కడ కూర్చున్నంతసేపు చెప్పేవాళ్ళు విజృంభించే చెబుతారు, వినేవాళ్ళు కూడా అన్నీ మర్చిపోయి వింటారు. ఒక్కొక్క ప్రాంతంలో మహానుభావులు ఉన్నదున్నట్టుగా మాట్లాడతారు, చాలా చక్కగా ఉంటారు. వాళ్ళు పిసునత్వం, కొండెములు చెప్పడం లేకుండా ఉంటారు. తప్పు అయితే తప్పని చెప్పాలి, ఒప్పు అయితే ఒప్పని చెప్పాలి, అది కూడా ఒక ధర్మమే. కాబట్టి పాపిష్టి వాడిని దూరంగా పెట్టడం, పుణ్యాత్ముల్ని దగ్గరగా పెట్టడం కూడా పిసునత్వమునకు దూరముగా ఉండుట అంటారు. ఆ రాజు పరిపాలనలో ధ్రువసంధి మహారాజు గారు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని కోసల దేశం పరిపాలిస్తున్న కాలంలో దొంగలు లేరు, కొండెములు చెప్పి ఇతరులను పాడు చేసేవాళ్ళు లేరు, ధూర్తులు అంటే జోదగాళ్ళు, మోసగాళ్ళు లేరు. ఇలాంటి పరమ పవిత్ర పరిపాలన అతని కాలంలో ఉన్నదట. దంభాహ కృతఘ్నాహ మూర్ఖాశ్చ వసంతి కిల మానవాహ. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజు కాలంలో మోసగాళ్ళు లేరు, అహంకారంతో ఉన్నవాళ్ళు లేరు, కృతఘ్నులు మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాళ్ళు లేరు, మూర్ఖులు అసలు లేరు. మూర్ఖుడు అంటే ఏంటన్నమాట, వాడు ఏం చెప్పినా వినడు, అంతా విన్నాక నేను ఇలాగే ఉంటానంటట. ఒరే నాయన, ఈ పరస్త్రీ వ్యామోహం మంచిది కాదురా అని చెప్పామనుకోండి, నేను వెడతాను నా బంధింతే, నేను ఎక్కడికెళ్ళినా ఆ దృష్టితోటి వెడతానంటాడు. ఇంక వాడిని నువ్వేం బాగు చేస్తావు, మూర్ఖుడు అంటే వాడనమాట. ఒరే అది నిప్పురా, ముట్టుకుంటే కాలుతుందిరే అని చెప్తే, కాలుతుందా ఎందుకు కాలుతుంది అని ముట్టుకుంటే వాడిని ఏమంటారు, మూర్ఖుడు అంటారు. కొన్ని పనులు చెయ్యొద్దు అని శాస్త్రం చెప్పింది, వద్దన్న పనులు చేస్తే వాడు మూర్ఖుడు అనమాట. నేను ఇంతే, ఎవరు చెప్పినా వినను, చచ్చినా వినంటాడు వాడు. చచ్చాక ఇంక వినేదేముంది, బతికుండగానే వినాలి. అందువల్ల మూర్ఖుడు అనే శబ్దమునకు హితము వినక చెయ్యకూడని పనులు చేసి పాడయ్యేవాడు. చెప్పిన మాట వినడు, అది కూడా మంచి చెబితే వినడు, చెయ్యకూడని పని చేస్తాడు, చివరికి నశించిపోతాడు. అందుకనే మహాత్ముడు నారదుడు సుస్పష్టంగా చెప్పాట రావణాసురుడితో, ఒరే అగ్నిశిఖలతో ఆడుతున్నావు, పరమ పవిత్రమైన పరస్త్రీలు ఉన్నారు వాళ్ళు,
వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు వద్దు మర్రు, మేము నీ దగ్గరికి రాము, మా భర్తల్ని చంపి ఎత్తుకుపోవద్దని చెబితే వినవరు అన్నాడు ఆయన. స్త్రీ ఇష్టపడకపోతే ఆమెను వెంటపడి వేధిస్తే వాడు సర్వనాశనం అవుతాడు, అది భయంకరమైన పాపం. అలాగే కొన్ని పనులు ఉన్నాయి, అవి అస్సలు ప్రమాదకరమైనవి. ఆ ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తే వాడు నాశనం అవుతాడు, అయినా వినకుండా వెంటపడితే స ఏవ మూర్ఖ. అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, ఆపద పాలు కాకుమా, ఆపద పాలు కాకుమా, అగ్నిశిఖలతో ఆడకుమా. పరసతి కోరి పరుగులు వారి, పరసతి కోరి పరుగులు వారి, పరసతి కోరి పరుగులు వారి, నరకములో పడి నవయగనేల, నరకములో పడి నవయగనేల, అగ్నిశిఖలతో ఆడకుమా. నారదుడు ఎంతో చెప్పాడు, అయినా రావణుడు వినలేదు. అందుకే రావణుణ్ణి పరమమూర్ఖ అతిమూర్ఖ అన్నారు. పొరపాటున కూడా ఇలాంటి వాళ్ళు ధ్రువసంధి కాలంలో లేరు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన పరాక్రమవంతుడు, గుణములు కలిగిన వాడు, మంచి సామ్రాజ్యం ఉన్నది. అయోధ్య సామ్రాజ్యం మాటల, సంపదలున్నాయి, ఇవన్నీ ఉన్నవాడికి భార్యలు గొప్పగా ఉండకపోవచ్చు, కానీ ఆయనకి బంగారం లాంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ పేరు మనోరమ, పెద్ద భార్య ఈవిడ. రెండో ఆవిడ పేరు లీలావతి, ఈవిడ రెండో భార్య. అందులో మనోరమ అనే ఆవిడ కళింగరాజు గారి కూతురు. కళింగదేశం అంటే ఇప్పుడు ఒరిస్సా అన్నమాట. ఒరిస్సా ఆ రోజుల్లో కళింగదేశము, వాడ్రదేశము అని పిలిచేవారు. కళింగరాజు వీరసేనుడిని ఉండేవాడు. ఆ వీరసేనుడు కూతురు మనోరమని మొదటి భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత ఉజ్జయిని రాజుగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యథాజిత్తు. ఉజ్జయిని ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉంది కదా, అది చాలా గొప్ప జ్యోతిర్లింగ స్థలం కూడా, మహాకాళేశ్వరుడున్న స్థలం. మహాకాళి అనే పేరుతో అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఒక పీఠం అక్కడగా ఉన్నది, అటువంటి దివ్యస్థలం. అందుకే ఉజ్జయిని ఎంత గొప్పదంటే ఇటు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగ స్థలం, మరో పక్కన శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం, అక్కడున్న అమ్మవారు మహాకాళి, గఢకాళి. ఇలా ఇటు అమ్మ అయ్యా కూడా ఉన్న స్థలం, విక్రమార్క మహారాజు పరిపాలించిన స్థలం, బేతాళుడు దొరికిన స్థలం, క్షిప్రానదీ తీరం, భర్తృహరి గుహలున్న స్థలం, ఇలా ఒకటి కాదు, అక్కడ లేనిది లేదు. అందుకే ఉజ్జయిని అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప పేరు. అటువంటి ఉజ్జయిని నగరాన్ని యుధాజిత్ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కూతురు పేరు లీలావతి. ఈ లీలావతి రెండవ భార్య అయ్యింది ధ్రువసంధికి. పెద్ద భార్య మనోరమ, రెండవ భార్య లీలావతి. ఈ ఇద్దరితో ఆయన హాయిగా ధర్మపుత్రులతో సుఖంగానే బతికాడు. కొంతకాలానికి మనోరమకి సుదర్శనుడను కొడుకు పుట్టాడు. వాడు నిజంగా సుదర్శనుడే, చూడడానికి చాలా బాగుండేవాట, వాడిని చూస్తే అందరికీ ఉచ్చటగా ఉండేది. రెండో ఆవిడకు కూడా కొడుకు పుట్టాడు, వీడికి శత్రుజిత్ అని పేరెట్టారు. సుదర్శనుడు శత్రుజిత్తు ఇద్దరు కొద్ది రోజులు తేడాలో పుట్టిన వాళ్ళే, ఒకరోజు అటు ఇటులో. ఇందులో సుదర్శనుడు తక్కువగా మాట్లాడేవాడు, మౌనం ఎక్కువ, అందగాడు, పండితుడు, మనస్సులోనే ఎక్కువ ఏ పనులైనా తలపెట్టేవాడు. కానీ రెండోవాడు శత్రుజిత్తు తెలివైనవట, ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో మాటలతో పడగొట్టేవట, మాటలతో మోసం చేయటం వాడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. ఈ రోజుల్లో ఎప్పుడు మౌనంగా నేను కూర్చుంటానంటే కాదు, అందరినీ పిలవడం, వాళ్ళ మాటల్లో బుట్టలు కొట్టించడం, రకరకాలుగా డబ్బులు సంపాదించడం కూడా అవసరం అవుతాయి. ఈ శత్రుజిత్తుకి తెలివితేటలు వచ్చాయి. అందుకని మంత్రి గారిని వాళ్ళని ఆకట్టుకుని, మంత్రి గారు బాగున్నారా, మీరు పెద్దలండోయ్ అండం. దాంతో మంత్రులు, కుర్రాడు చిన్నాడైనా రెండోవాడు భలే మాటకారండి, వీడు రాజైతే బాగుండు అనుకునేవారట. ఇలా మాటలతో ఆకట్టుకోవడం నేర్చాడు. పెద్దాడికి మాటలు రావు, కాకపోతే ధర్మాత్ముడు పండితుడు. అందుకే ఇక్కడ చెప్పారు, శత్రుజిత్ సంజక కామం చాటువాక్యో బభూవ. శత్రుజిత్తు ఎప్పుడు ఇతరులను సంతోషపెట్టి చాటువాక్యములు కలిగిన వాడు, ప్రీతి ముఖస్థుతి చేసేవాడు అనమాట. మాటలతో అందరినీ పడగొట్టాడు, తండ్రిని ఆకట్టుకున్నాడు, తల్లిని ఆకట్టుకున్నాడు, మంత్రులను ఆకట్టుకున్నాడు, గురువులను ఆకట్టుకున్నాడు. దాంతో తరచుగా తండ్రి ధ్రువసంధి
ఈ పెద్దాడు అందంగానే ఉంటాడు, బాగా చదువుకుంటున్నాడు, కానీ చిన్నాడుకున్న వాక్చాతుర్యం లేదు, వాడికున్న తెలివితేటలు లేవు, వీడికి టాక్టీస్ ఉంది వాడికి లేదు. చిన్నాడే రాజైతే బాగుండేమో అని అప్పుడప్పుడు మనసులో అనుకునేవాట. ఇలా కొంతకాలం గడిచింది. ఈ ఇద్దరు పిల్లలకి ఇంచుమించుగా 8 ఏళ్ళు వస్తున్నాయనగా రాజుగారు ఒకనాడు వేటకెళ్ళాడు. ఈ రాజుగారు ఇంత ధర్మాత్ముడికి ఆయనకు ఒక వ్యసనం ఉన్నది, అది వేట. సప్త వ్యసనాలలో ఏ వ్యసనం ఉన్నా అది ప్రమాదమే తెచ్చిపెడుతుంది. అందుకే వ్యసనాలు వద్దురే బాబు అన్నారు. అందులో సప్త వ్యసనాలలో మొదటిది వేశ్య. వేశ్యాలోలత్వం అంత ప్రమాదం మరొకట్లేదు, వేశ్యలు కొంప ముంచేస్తారు. రెండోది జోదం, మహాప్రమాదమైంది ఇది కూడా. జోదం వాడిన వాడు ఎవడు బాగుపడ్డాడు? పేకాట్రాయిళ్ళు ఎప్పుడొకప్పుడు నాశనం అవుతారు. వెల్లది జోదంబు పానంబు. మూడవది తాగుడు. ఏ పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, కనిపించిన బెల్ట్ షాపులన్నీ మనవే అయితే ఆ తర్వాత ఇక వీడిని తీసుకెళ్ళి కుక్కకు బెల్ట్ ఇచ్చినట్టుగా చచ్చాక ఈడ్చుకుపోతారు. అదొక ప్రమాదకరమైన వ్యసనం. వేట నాలుగవది వేట. వేటాడిన వాడు చాలామంది నశించిపోయారు. దశరథుడు వీళ్ళవంశంలో వాడు ఒకప్పుడు శాపం పొందాడు. పాండురాజు గారు డామ్మన్నాడు. వేట వల్ల ఎవడ బాగుపడ్డాడండి? వేటకెళ్ళిన వాళ్ళు ఏదో రకమైన ప్రమాదం పొందుతారు. ఇక తర్వాత పలుకు ప్రల్లదనం, మాట ఎలా మాట్లాడాలో తెలియకపోవటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఏమంటే గురువుగారు శిష్యుడితో మాట్లాడినట్టుగా శిష్యుడు గురువుతో మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? శిష్యుడు తప్పు చేస్తే అరే నీకు ఇది ప్రమాదం రా, కొంప మురుగుతుందిరా అని గురువుగారు అంటే, ఏ గురువా నువ్వు ఇలా అంటావా, నీ సంగతి చూస్తాను, నువ్వు నా పళ్ళెంలో అన్నం బారేసావు, లేకపోతే నా నోట్లో మట్టి కొట్టావు అంటాడేంటంటే పిచ్చాడు వీడు. అలా అనేవాడు ఎవడన్నా అంటే వాడు మూర్ఖుడు, వాడిని పలుకు ప్రల్లదనం కలిగిన వాడు అంటారు. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, స్థాయిని బట్టి మాట్లాడాలి, లెవెల్ని బట్టి మాట్లాడాలి. ఒక ఉత్తమ స్థాయిలో ఉన్న సద్గురువులు జగద్గురువు గారి దగ్గరికి వెళితే అక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, సామాన్యుడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అందుకే తగిన రీతిలో పలుకుట అంటారు దాన్ని. అది చాలా అవసరం. ధర్మరాజు దగ్గర అదే నేర్చుకోవాలి, పురాణాల ద్వారా అదే నేర్చుకోవాలి, అప్పుడు మనకి తెలుగు వచ్చినట్టు. లేకపోతే నీకు తెలుగు రానట్టే, నీకు పట్టే తెగులు అన్నమాట. అందువల్ల మహాత్ములు ఎప్పుడూ కూడా ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేవారు. వ్యసనాలలో ఐదవది మాట జాగ్రత్తగా మాట్లాడకపోవడం, తోలడం, వాక్కుతో తగదా తెచ్చుకోవటం. ఆ తర్వాతది ఆరవది దండపారుష్యం. ఎప్పుడు ఎవడికి ఎంత శిక్ష వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలి. ఓ దొంగతనం చేశాడు, ఆ దొంగతనాన్ని ఎందుకు చేశాడో తెలుసుకో. ఆకలి వేసి తిండి లేక అన్నం దొంగిలిస్తే వాడి చేతులు నరక్కకూడదు. ఓహో వీడికి ఆకలి వేసి తిండి లేక దొంగతనం చేశాడు కనుక వీడికి ఏదో ఓ వారం రోజుల శిక్షో, లేకపోతే ఏదైనా ఇళ్ళు కడిగే శిక్షో. పూర్వం మహారాజులు ఎవడింట్లో వాడు దొంగతనం చేశాడో అన్నం ఆ ఇంట్లో వారం రోజులో 10 రోజులు పని చేయమని శిక్ష వేసేవారు. పని చేస్తే అక్కడికి ఆ శిక్ష అయిపోయినట్టే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. అదే కావాలని దుర్మార్గుడు ఏ బంగారు తల్లి మెడలోనో బంగారు పుస్తులతో తెంచుకుపోయాడు అనుకోండి, చక్కగా శ్రద్ధతో పురాణం వినడానికి వచ్చే మీలాంటి ఉత్తమ స్త్రీల మెడలో ఉన్న పుస్తులతోడు ఎవడనే తీసుకుపోతే వాడికి మాత్రం చేతులు నరికించేయాలట. అందుకని అటువంటి వాడికి అలా శిక్ష వెయ్యాలి. తగిన నేరమునకు తగిన శిక్ష వెయ్యాలి. నేరమునకు తగిన శిక్ష వెయ్యాలి తప్ప చిన్న తప్పుకి పెద్ద శిక్ష, పెద్ద తప్పుకు చిన్న శిక్ష వేయకూడదు. దానికి అలా వేయకపోతే ఇష్టం వచ్చినట్టు శిక్ష వేస్తే దండ పారుష్యం అని పేరు. ఇంకా ఏడవ వ్యసనం అర్ధదూషణము. అంటే సొమ్ము వమ్ము చేత అన్నారు తెలుగులో. తెలుగులో ఏమంటారు దాన్ని? సొమ్ము వమ్ము చేత, నిష్ప్రయోజనముగ వమ్ము చేత. సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము చేత అని తిక్కన గారు అనువాదం కూడా చేస్తాడు. డబ్బు ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఓ చోట మంచి గుడి బాగా నిర్వహణ జరుగుతోంది, ఆ గుడిని చూసావు నీకు ఆనందం కలిగింది, అప్పుడు 1000 రూపాయలు పర్వాలేదు. ఇంకో చోట ఎవడో దొంగతనంగా పూజ చేస్తానని చెయ్యకుండా డబ్బుని సొంతానికి ఖర్చు పెట్టుకుంటున్నాడు, అప్పుడు రూపాయి కూడా ఇవ్వక్కర్లా. అలాగే వ్యసనములకు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, మంచి పనులకు ఖర్చు పెట్టాలి. ఇలా సమయమునకు అనుగుణముగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టే చోట పెట్టాలి, పెట్టకూడని చోట పెట్టకూడదు. అలాగే వచ్చిన దాన్ని కూడా బట్టి ఖర్చు పెట్టాలి. నీకు వచ్చే ఆదాయం 10 రూపాయలు అయితే 10 రూపాయలు ఖర్చు పెడితే రేపు నెల బతుకుతావు, కాబట్టి కొంత నిలవ పెట్టుకోవాలి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తనకు వచ్చిన సొమ్ములో 125 రూపాయలు నెల నెల దాచాలని శాస్త్రం చెబుతున్నది. మామూలు మానవుడి యొక్క నియమం ఏమిటో తెలుసా? మీకు రోజుకు 100 వస్తే మినిమం 25 రూపాయలు దాచాలట. ఇలా భవిష్యత్తు కొంత దాచాలి, ఇవన్నీ నియమాలు. ఈ నియమములు పాటించకపోతే
వాడు అర్ధదూషణము అనేటటువంటి ఒక నేరానికి పాల్పడినట్టు. ఈ విధంగా మనకి వేశ్య, జోదము, మద్యపానము, వేట, నోటికొచ్చినట్టు మాట్లాడుట, సరైన శిక్షలు ఇవ్వకుండా దండపారుష్యం చూపించుట, అనవసరంగా డబ్బుని పాడు చేయుట, సొమ్ము ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవుట, ఇదనమాట ఈ ఏడు ఏడు వ్యసనములు, సప్త వ్యసనాలు. అందులో ఒక వ్యసనం మాత్రమే ఈనుకున్నది, అదే వేట. ఇది మాత్రం తప్పించుకోలేదు ఆయన. ఈ వేట అనే మాయలోపడి ఒకనాడు భటుల్ని వెంట పెట్టుకుని గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు. ఆ అయోధ్యానగరం దగ్గర ఉన్న కీకారణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు చేరాయి ఈ మధ్యకాలంలో. అవి అడవి దున్నపోతులు, శరభ మృగములు, సింహాలు, ఇలాంటి మృగాలట. అందులో శరభ మృగములు అని కొన్ని మృగాలు ఉంటాయి, వాటికి 8 కాళ్ళు ఉండేవి, రెక్కలు కూడా ఉండేవి. 8 కాళ్ళు రెక్కలు కలిగిన ఈ జంతువు సింహమును అవలీలగా ఎత్తుపోయి తినేసేది. ఇప్పుడు ఆ మృగం, ఆ జాతి అంతరించిపోయింది, చాలా మృగాలు పోయాయి. ఇప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద మృగాలు ఉండేవి పూర్వకాలంలో, రాక్షసు బల్లులు ఉండేవి, అవన్నీ పోయాయట. కాలక్రమేణ కొన్ని మృగములు, కొన్ని జాతులు అంతరించాయి. ఆ అంతరించిన వాటిల్లో శరభ మృగాలు కూడా ఉండేవి. శ్రీలంకలో ఇప్పటికూడా ఈ శరభ మృగం నరసింహస్వామిని తొక్కేస్తున్న ఆలయం ఉంది, అది కనపడుతుంది మనకి. దాని పేరు మునేశ్వరం, మున ఈశ్వరం కాదు మునీశ్వరం, కాకపోతే తమిళులకి పెద్దగా సంస్కృతం రాదు కాబట్టి ఏదో మునేశ్వరం అంటారు, కానీ అసలు పేరు మునీశ్వరం. చాలా గొప్ప స్థలం అది. అక్కడ ఈ శరభ మృగానికి ఆలయం కనపడుతుంది అన్నమాట. అలాంటి మృగములున్న అడవికి వెళ్ళాడు ఈయన. మహిషాన్, శరభాన్, ఖడ్గాన్, చిక్రీడ నృపతిర్వనే, మహారాజు గారు అడవి దున్నపోతుల్ని వేటాడాడు, శరభ మృగాలని వేటాడాడు, ఖడ్గమృగాలని వేటాడాడు. ఇలా వేటాడుతున్నాడు. ఎప్పటికీ ఆ వేట పూర్తవదు. ఈ వేటాడే వాళ్ళకి చంపే కొద్దీ ఇంకా క్రూర మృగాలను చంపాలనిపిస్తుంది, అదొక వ్యసనం. అలా వెళ్ళాడు. ఓ చోట పెద్ద పొద, ఆ పొదలో భయంకరమైన సింహం ఒకటి ఉంది. ఈ రాజుగారు గుర్రం దిగి దాని దగ్గరికి వెళ్ళి బాణంతో ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టగానే అది ఎగిరి మెదకు దూకపోయింది. ఈయన మళ్ళీ బాణం వేయిపోయాడు. ఈలోపే ఆ సింహం ఆయన మెడ పట్టుకుని ఈడ్చి కింద పారేసింది. దాంతో రాజుగారి మీద సింహం పడింది చంపేస్తోందంటూ భటులు హాహాకారాలు చేసి వాళ్ళు బాణాలు వేద్దామంటే ఈ బాణాలు రాజుగారికి తగులుతాయేమో, అందుకని వాళ్ళు సింహాన్ని చుట్టుముట్టి దగ్గరకు వచ్చి బాణాలు వేయడానికి వచ్చారు. ఎందుకంటే రాజుగారి మీద సింహం పడిందండి. అప్పుడు వీళ్ళు సింహాన్ని కొట్టడానికి బాణం వేస్తే ఆ బాణాలు వచ్చి రాజుగారి డొక్కలో దిగితే రాజుగారు వెళ్ళిపోవడం మరి, అందుకని దగ్గరకు వచ్చి ఆ సింహాన్ని బాణాలతో కొట్టారు. అప్పుడు రాజుగారికి తగలదు కనుక ఈలోపే ఆ సింహం అటు ఇటు మెడ పట్టుకుని కొరికి చీల్చి చెండాడేసింది. చివరికి సైనికుల బాణములకు సింహము చచ్చింది. ఆ చచ్చే సమయానికి అది నోటితో బాగా పీకి పీకి విదలించి పాకాన పెట్టడంతో రాజుగారు కూడా కిందపడి చచ్చిపోయాడు. చివరికి వేట అనే మాయలో పడి రాజు ప్రాణగండం తెచ్చుకున్నాడు. సింహము చచ్చింది, ధ్రువసింధు మహారాజు చచ్చిపోయాడు. ఇంకా సైనికులు హాహాకారాలు చేసి ఏడుస్తూ మహారాజు గారు చచ్చిపోయారు, శవాన్ని ఎక్కడ ఉంచమంటారా అక్కడ ఉంచమంటారా అని మంత్రులు కౌరు పెట్టారు. మంత్రులు రాణులతో పాటు అక్కడికే వచ్చి అక్కడే చేసేద్దాం, ఎక్కడ చచ్చిపోయాడో అక్కడే సంస్కారం చేయటం మంచిదని ఆ అరణ్యంలోనే దహన సంస్కారాలు చేశారట. చివరికి వశిష్ఠుడు చేయించవలసిన కార్యక్రమాలన్నీ చేయించాడు. అంతటి వశిష్ఠుడు కుల పురోహితుడిగా ఉండబట్టి కార్యక్రమాలు సక్రమంగా సాగాయి. ఓ పక్కన 11 కార్యక్రమాలు అయ్యేలోపే అయ్యో అల్లుడు చచ్చిపోయాడని అల్లుడి కోసం ఏడుస్తూ కళింగ మహారాజు గారు వీరసేనుడు వచ్చాడు. మరో పక్క నుంచి ఉజ్జయిని మహారాజు యుధాజిత్ వచ్చాడు. ఎవరికి వాళ్ళు తమ సైన్యాలతో మరీ వచ్చారు. ఎందుకో తెలుసా, ఈ 11 అయిపోయాక మా మనవడే రాజవ్వాలంటే మా మనవడే రాజవ్వాలని వచ్చారు వాళ్ళు. ఎవడు కూడా వాడిది వారసుల కోసం వచ్చారన్నమాట. ఎవరన్నా చచ్చిపోయి ఏడుస్తుంటే చచ్చితే చచ్చారు లేంటారా వాళ్ళ కోసం ఏడవడం ఎందుకు, వీలునామాలు ఏం రాశారో చూడండి రో అనేవాళ్ళు ఉంటారు. వీడు వీలు లేక వాలిపోయి ఉంటే వీలు నామా కోసం వస్తారు. వీడికి నామం లేదు, ఇంకోటి లేదు, వీడు వెళ్ళిపోయాడు పాపం. చచ్చినవాడు ఒక రకంగా ఉంటే చచ్చినవాడితో మనము పోతామా ఏం రాశారో చూడండి బాబు, ఆ పెద్దాడికి ఎంత ఎకరం రాశారో చిన్నాడికి ఏం రాశారో అమ్మాయికి ఏం రాశారో చూడండి అనుకునేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. నేను నిజంగా అలాంటి వాళ్ళు కూడా చూశాను. నాన్నో నాన్నో అంటూ ఏమి నాన్నో, ఆ పెద్దక్కకి 4 ఎక్కువ రాశాడు, 4 ఎక్కువ రాశాట, ఇవి చిన్నదానికి 2 తక్కువ రాశాట. తర్వాత చూస్తే
పెద్దక్కకి 4 గొలుసులు, చిన్నదానికి 2 గొలుసులు ఇచ్చారు. ఈ 2 గొలుసులు కలిసి 100 గ్రాములు ఉంటాయి. 4 గొలుసులు కలిపి 100 గ్రాములు చివరికి. ఈ 100 ఆయన పోయేటప్పుడు, ఈ 100 విడిచిపెట్టినప్పుడు 100 రాశాడు అందరికీ. ఈ తల్లిదండ్రులకి ఏముంటుందండి పెద్ద పక్షపాతం? ఉన్నవాళ్ళకి ఒక, బయట వాడికి ఇస్తారా? ఆ చచ్చినవాడు నాకేమైనా రాశాడా? ఏమి రాయడు, వాళ్ళ పిల్లలకే రాస్తాడు. అయినా ఈలోపు వీళ్ళేమో దానికి ఒక గొలుసు ఎక్కువ ఇచ్చారు, దీనికి ఒక పులుసు ఎక్కువ ఇచ్చారు, దీనికి ఒక గజం ఇచ్చారు. ఏం చేస్తాడైనా? ఆయనకి 2 ఇళ్ళు ఉన్నాయట. ఒక ఇల్లు 200 గజాల్లో కట్టేట, ఒకటి 100 గజాల్లో కట్టేట. చెరువు ఇల్లు ఇవ్వాలి. దీనికి కాంపెన్సేషన్గా ఏం చేశాడు? 200 గజాల ఇల్లు రాసిన వాళ్ళకేమో 1 ఎకరం పొలం ఇచ్చాడు, 100 గజాల వాడికి 2 ఎకరాలు ఇచ్చాడు. మరి ఏదో రకంగా ఇస్తాడు. ఏం చేస్తాడు లేకపోతే? అయినా ఈ మాయదారి పిల్లలు చచ్చినవాడు చచ్చినట్టు ఏడుస్తూ ఉంటే, ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకేం వస్తుంది, మనకేం వస్తుందని చూస్తారట. అలాగే ఈ వచ్చిన వాళ్ళంతా నామనవాడు రాజవ్వాలి, నామనవాడు రాజవ్వాలనుకుని వచ్చారు. సరే, కార్యక్రమాలు పూర్తయ్యాయి. పూర్తి అయిన తర్వాత సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో వశిష్ఠుడు, మీరందరి యొక్క గొడవ నాకు తెలుసు, ధ్రువసంధి మహారాజు మరణించాడు, మరణానంతరం ఎవరిని రోజున చెయ్యాలి అని మీరు తర్జన భర్జన పడుతున్నారు. ఇద్దరూ పిల్లలే, ఎవరు ఒకరోజు పెద్ద చిన్న నిర్ణయించలేం. అయినప్పటికీ ధర్మోపి బాలోపి ధర్మవాన్ రాజా నృపాసన్న మిహార్హతి. ఈ సుదర్శనుడు పెద్దరాణి కొడుకు. ఈ అయోధ్యా నగరానికి ఒక నియమం ఉన్నది, పెద్ద భార్య కొడుకు రాజవ్వడం తరతరాలుగా వస్తోంది. శ్రీరామచంద్రుడు కౌశల్యాపుత్రుడే రాజయ్యాడు. అలాగే మొదటి నుంచి జ్యేష్ఠపత్ని పుత్రుడు రాజవ్వడం ఒక సంప్రదాయం. మనోరమ రాజుగారికి పెద్ద భార్య, లీలావతి 2వ భార్య. ఈ ఇద్దరికీ కొడుకులు ఉన్నారు. కానీ పెద్ద భార్య కొడుకు కనుక శాస్త్రం ప్రకారం, మన చట్టం ప్రకారంగా ఇతడు రాజవ్వాలి, ఇతడు కూడా ధర్మాత్ముడు అన్నాడు. అనగానే కొంతమంది అన్నట్టుగా అన్నారు. ఏం మాట్లాడరు కొంతమంది అనమాట. ఒక కర్ర విరగదు పాము తవ్వదన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది. ఏం మాట్లాడరు అనమాట. మా ఇంటికి ఒక ఆయన భోజనానికి వచ్చేవాడు. పాపం ఆవిడ అన్నం వడ్డించి తర్వాత కాసేపు నాక వంకాయ కూర కావాలంటే అనేవాడు. ఈ చెత్తు ఇలాగ, ఈ చెత్తు ఇలాగ, ఈ చెత్తు వద్దన్నట్టు ఈ చెత్తు అనేవాడు. తీరావుడు వంకాయ కూర వేసాక వేసేశారా వేసేశారా అనేవాట. ఇంకో ముక్క వేయమంటారా అనేవాడు. మా అయ్యదారు ఎందుకు అనుమానం చెప్పండి, శుభ్రంగా తినాలని ఉంటుంది, మళ్ళీ మొహమాటం, ఈ చెయ్యిలాగా ఈ చెయ్యిలాగా. ఇందులో ఏది నిజమైన అభిప్రాయమో తెలియక ఈవిడికి తలప్రాణం తక్కువచ్చేది మొదట్లో. ఏమండి ఈ చెత్తు ఇలా అంటాడు, ఈ చెత్తు ఇలా అంటాడు, ఏం చేయనండి అంది. ఈ చెయ్యి ఇలా పెట్టినంత వరకు వెయ్యమని అర్థం, ఈ ఒక్క చెయ్యి ఇలా పెట్టినప్పుడు మాత్రం నువ్వు ఆపేయన్నా నేను. అప్పటి నుంచి ఆవిడకి విషయం అర్థమైంది. ఇంకా బాగా తిన్నాక మాత్రం అప్పుడు ఇంకా వద్దు, ఈ చెయ్యి పక్కన పెట్టేవాడు, ఏ వద్దనేవాడు. అంటే అక్కడికి ఆయన సాటిస్ఫై అయ్యాడని అర్థం. ఈ పిచ్చి మొహమాటలోది బయటపడితే సుఖంగా ఉంటుంది ప్రాణానికి. అలాగే మంత్రులు అవునని తేల్తారు, కాదని తేల్తారు. కొంతమంది ఏమో చిన్నాడన్నారు, కొందరు పెద్దాడన్నారు. ఈలోపు అప్పుడు ఉజ్జయిని మహారాజు లేచాడు. ఈ వశిష్ఠుడికి ధర్మం కాదు మాట్లాడడం, మంత్రులకి మాట్లాడడం ధర్మం కాదు. ఇక్కడ యుగం మారింది, చట్టాలు మారతాయి. ఇప్పుడు చట్టం మా చుట్టం. ఇప్పుడు మీ అందరినీ పక్కన పెట్టి నేను చెప్పేది నేను వినండి. ఇద్దరు కొడుకులు ఉన్నారు మా అల్లుడికి. అందులో ఒక కొడుకు పెద్దగా ఎక్కువ మాట్లాడ్డం. పరాక్రమవంతుడు అవునో కాదో అడిగి తెలియదంటే, ఎందుకంటే కుర్రాడు కనుక. కానీ మా మనవండి చూడండి, ఈ శత్రుజిత్తు చిన్నప్పటి నుంచి మంత్రులను ఆకట్టుకుంటూ చక్కగా మాట్లాడుతున్నాడు. చదువుకున్నవాడు, వాక్చాతుర్యం కలిగినవాడు, 10 మందిని బుట్టలో వేసుకునేవాడే రాజకీయ నాయకుడు. అంటే తగాదా పెట్టుకునేవాడు రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? కాబట్టి చిన్నాడైనా అందగాడు వీడు, పైగా పరాక్రమవంతుడు. అన్నిటికీ మించి మా తాతగారి దగ్గర, నా దగ్గర బాగా చదువుకున్నాడు, వీడే రాజన్నాడు. దాంతో కళింగాధిపతి, అలా ఎలా కుదురుతుందండి, మా అమ్మాయి పెద్దది, పెద్దరాణి, పెళ్ళైన 5 ఏళ్ళకి మీ అమ్మాయి 2వ భార్యగా వచ్చింది, కాబట్టి మా అమ్మాయి కొడుకే రాజన్నాడు. ఇక్కడి నుంచి వాదోపాదాలు పెరగానే వశిష్ఠుడు, నా అదెందుకు వచ్చింది, మీ పాటలు మీరు పడండి అని వెళ్ళిపోయాడు. ఆయన కులపురోహితుడు వెళ్ళిపోగానే, ఇది ఇలా తేలదు, యుద్ధం చేసి తేల్చుకుందాం అనుకున్నారట మామలిద్దరు. ధ్రువసంధి యొక్క మామగారులిద్దరూ యుద్ధరంగంలో తేల్చుకుందాం, ఎవరి మనవడు రాజవుతాడు అన్నారు. అక్కడి నుంచి సైనికులు 2 వైపు చేరిపోయారు. మంత్రులు అటు చేరారు, ఎటు చేరారు, ఊళ్ళో వాళ్ళు అటు చేరారు, ఎటు చేరారు. 2 పార్టీలు ఉన్నప్పుడు 2 వైపు చేరతారుగా, ఎప్పుడు ఎవరు ఎటు చేరతారో తెలియదు. అలా చేరిపోయారు. ఇంకేముంది, ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం మొదలయ్యింది అయోధ్యా నగరం పొలిమేరల్లో. ఓ పక్కన యుధాజిత్తు, మరో పక్కన వీరసేనుడు కళింగరాజు గారు, మధ్యలో అయోధ్యా పౌరులు అటు ఇటు చేరారు.
యుద్ధం 3 రోజులు చాలా బాగా జరిగిందట. తలకాయలు నరికేసుకున్నారు, చేతులు నరికేశారు. ఓ అరే బాబో, ఏం యుద్ధం అండి! రక్తం ఏరు కింద ప్రవహించింది. ఆ ఎట్లో చేతులు కొట్టుకుపోతుంటే ఆ చేతులు చేపల్లో ఉన్నాయట. తలకాయలు కొట్టుకుపోతున్నప్పుడు తల మీద జుట్టు ఉంటుందే, అది నాచులో ఉందిట, నీళ్లలో నాచులాగా. ఈ తొడలు వెళ్ళిపోతూ ఉంటే మొసళ్ళల్లా కనబడ్డాయట. ఇలా యుద్ధం చేస్తున్న వాళ్ళలో తల తెగిపోతే ఒక తల చేత్తో పట్టుకుని కాసేపు యుద్ధం చేసి అవతలవాడు తల నరికి చచ్చిపోయాట. తెగిన తల కూడా చేత్తో పట్టుకుని అవతలవాడిని చంపిగాని చావలేదు కొంతమంది. మరొక కొంతమంది శత్రువులు చంపి మళ్ళీ తేలికే అవతలకు వచ్చారు, అభినందన లాంటి వాళ్ళు. ఈ విధంగా ఘోర యుద్ధం సాగింది. చిట్ట చివరికి భయంకర యుద్ధంలో సంగ్రామే సంవృతే తత్ర యుధాచిత్ పృథివీపతి జఘాన వీరసేనం తం బాణై తీవ్రై సుదారుణై. వీరసేనుడు వయస్సులో కొంచెం పెద్దవాడు, పైగా యుధాజిత్తు పరాక్రమవంతుడు, వాడికి సైన్యం ఎక్కువ ఉంది. అందుకే ఉజ్జయినిపతి యుధాజిత్తు బాణాల దెబ్బకి కళింగదేశపురాజు వీరసేనుడు కుప్పకూలి చచ్చిపోయాడు. ఒక్కసారి ఆయన చచ్చిపోగానే కళింగ సైనికులు పారిపోయారు. దాంతో యుధాజిత్తు మేసం వెలేశాడా, మా ఉజ్జయిని దెబ్బకి ఎగిరిపోయింది ఈ కళింగ సైన్యం అన్నాడు. ఈ విషయం మనోరమకి తెలిసింది. అయ్యో, మా నాన్నగారు నా కొడుకుని రాజును చేయడానికి అనవసరంగా తగాదాకి వెళ్ళి చచ్చిపోయాడు, అసలే భర్త పోయాడు, ఆపై ఇప్పుడు ఉన్న తండ్రి పోయాడు. ఈ కుర్రాడు నా కొడుకు, చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువ మాట్లాడతాడు, మౌనవ్రతంతో ఉంటాడు. ఆ చిన్నాడు శత్రుజిత్తులాగా మంత్రుల్ని అందరినీ ఆకట్టుకునే కంత్రి కాదు. ఇప్పుడు ఏమవుతుందో నా బతుకు. నా తండ్రినే చంపినటువంటి నా సవతి యొక్క తండ్రి నన్ను మాత్రం విడిచిపెడతాడా? పోయిన ఆడదాన్ని నన్ను విడిచిపెట్టినా నా కొడుకుని మాత్రం బతకనివ్వడు. భర్త పోయి కొడుకుని పోగొట్టుకుని ఎలా బ్రతుకుతాను? లోభం చాలా ప్రమాదమైనది. డబ్బు మీద వ్యామోహం కలిగిన వాడు ఏదైనా చేస్తాడు. ధన వ్యామోహం కలిగిన వాడు స్త్రీలని, పశువులని, పసివాళ్ళని విడిచిపెట్టకుండా, కనికరకం లేకుండా చంపుతాడు. ఈ ధనం కోసమే ఎంతోమంది ఎన్నో పాపాలు చేస్తున్నారు, ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని చాలా బాధపడిపోయింది. పైగా పెళ్ళైనప్పటి నుంచి లీలావతి నన్ను శత్రువులాగే చూస్తున్నది. అక్కని, పెద్దదానిని అని ఎప్పుడూ నన్ను గౌరవించలేదు. చెల్లి, నువ్వు నాకు తోబుట్టు కాకపోయినా నా భర్తకి భార్య గనక నువ్వు నా సొంత చెల్లివని ఎన్నిసార్లు చెప్పినా నన్ను మాత్రం దూరంగానే పెట్టింది. పైగా ఆవిడకి మొదటి నుంచి పుట్టింటి వాళ్ళ సొమ్ము ఎక్కువ ఉందని అహంకారం. ఇప్పుడు ఈ సమయంలో ఆవిడేం చేస్తుందో? తేనాసౌ సగరో నామ విఖ్యాతో భువి మండలే. మా ఇక్ష్వాకు వంశంలోనే, మా భర్త వంశంలోనే పూర్వం సగరుడు అనే ఒక రాజుగారు తన తల్లి కడుపులో ఉన్నాడు. అప్పుడు సవత్తులంతా, మన భర్త చచ్చిపోయాడు, సగరుడు తండ్రి యుద్ధంలో చచ్చిపోయాడు కదా, చచ్చిపోయే సమయానికి ఆయనకి చాలామంది భార్యలు, అందులో ఒక్క ఆవిడ మాత్రం కేశిని అనే ఆవిడ, ఒక్క ఆవిడ మాత్రం గర్భవతి. అప్పుడు తక్కిన సవత్తు స్త్రీలు అనుకున్నారట, భర్త పోయాడు, రాజ్యం పోయింది మనకి, కానీ కేశిని గర్భవతి, రేపో మప్పు తన కొడుకు పుడతాడు, కొడుకు పుట్టాక వాడు మళ్ళీ శత్రువుల్ని జయించి ఆ అయోధ్య నగరాన్ని లాక్కుంటాడు, అప్పుడు ఈవిడ మాత్రం రాజమాతగా గౌరవింపబడుతుంది, మనకి పిల్లలు లేరు కనుక మనకి కీర్తి ఉండదు, మనం రోడ్డు మీద పడతాం. మనకి పిల్లలు లేనప్పుడు మన భర్త వల్ల మన ఎవ్వరికీ పిల్లలు పుట్టకుండా, దీని ఒక్కదానికి ఎందుకు పిల్లలు పుట్టాలి, దీనికి కూడా ఉన్న గర్భం పోతే బాగుండనుకుని సవతులంతా కలిసి ఒక పండులో విషం కలిపి పెట్టారు. భయంకరమైన కాలకోట విషం పెట్టారు కేశినికి. ఆవిడ పండు తినేసింది పాపం, ఆకలికి తట్టుకోలేక. గర్భవతి కదా, సవతులు ఇంత కుట్ర చేస్తారనుకోక వాళ్ళు ఇచ్చిన పండుని విషంతో పాటు తినేసిందిట. వెంటనే ఆవిడ కడుపు కదిలిపోయి ప్రసవం అయిపోయింది, నార్మల్ డెలివరీ అయిపోయిందిట. అప్పుడు కడుపులోంచి బిడ్డతో పాటుగా నెత్తురు వస్తుంది కదా, ఆ నెత్తురుతో పాటు విషం కూడా విడిగా వచ్చి పడిపోయింది. అప్పుడు పురుడు పోసిన మంత్రసాని, నువ్వు అదృష్టవంతురాలివి, నీ కడుపు నాశనం అవ్వడానికి విషం పెట్టారు వీళ్ళు, ఆ విషం కింద బయటకు వచ్చి ఆ విష ప్రభావంతో ఫ్రీ డెలివరీ అయ్యింది, సిజేరియన్ అక్కర్లేకుండా, నీకు దేవుడు అనుగ్రహం ఉన్నది అన్నదట. సంస్కృతంలో విషమును గరహ అంటారు. గరహ అంటే విషం. గరహ దాంతో పుట్టాడు కనుక సగరహ అన్నారు ఆయన. సగర చక్రవర్తి అంటే అలా పుట్టాడు. సగరుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే విషముతో కలిసి పుట్టాడు. ఆ సగరుడి యొక్క వంశం వల్లే సముద్రమునకు సాగరం అని పేరు వచ్చింది, సాగర వంశం అని పేరు వచ్చింది. అంతటి సగరుడి యొక్క చక్రవర్తి యొక్క వంశంలో భగీరథుడు పుట్టి గంగానదిని భూలోకానికి తీసుకొచ్చాడు. ఆ విషయం మీకు అందరికీ తెలుసున్నది. ఆనాడు సవతులు చంపాలనుకున్న దైవానుగ్రహంతో సగరుడు బతికి బట్టగట్టాడు. ఎల్లవేళలా అలా జరుగుతుందని ఎవరు చెప్పగలరు? ఈ సవతులకు ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ద్వేషం ఉంటుందో తెలియదు. నాన్న దిక్కు లేనప్పుడు సవతి దగ్గర ఆశ్రయం పొందకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. జీవమానోత భార్య వై కైకేయ్యా నృపభార్యయా రామః ప్రవ్రాజితో జ్యేష్ఠః మృతో దశరథో నృపః.
ఇంకా మాయిక్ష్వాకు వంశంలోనే దశరథ మహారాజు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? దశరథుడు తన భార్య కైకని అదుపులో పెట్టలేకపోయాడు. రాముడు ఉన్నంత వరకు తన కొడుక్కి రాజ్యం దక్కదని రాముడిని అడవికి పంపింది. భరతుడికి పట్టాభిషేకం చేయమంది. చివరికి దశరథుడు రామారామాన్ని చచ్చిపోయాడు. మా వంశస్థుడైన దశరథుడి చావుకి ఆనాడు కైక మూల కారణమయ్యింది. మళ్ళీ అదే ఘట్టం పునరావృతం అవుతోంది. అదే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నేను నా సవతి చేతులు అవమానం పాలవుతాను. తండ్రి పోయాడు, ఉన్న ఈ కొడుకుని కాపాడుకోవాలి. కాసేపటికో కూసేపటికో యుధాజిత్తు తన మనవడు శత్రుజిత్తుతో నగరంలోకి వచ్చాడంటే ముందు నా కుమారుని చంపేస్తాడు. ఇప్పుడు ఎలా అని బాధపడిపోయి కాలానికి ఎదురు ఎదలేం గనక వెంటనే ఏం చేసింది, ఒక మంత్రిని పిలిచింది. ఈవిడికి మొదటి నుంచి ఒక ఆత్మీయ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఇక్ష్వాకు వంశస్థుల్లో కొంతమంది మహాత్ములైన మంత్రులు ఉన్నారు. ధ్రువసింధువు యొక్క మంత్రుల్లో విదల్లుడు అని ఒక పండితుడు ఉన్నాడు. ఆయన ధర్మాత్ముడు, ధర్మపక్షపాతి. ఆయన ఎప్పుడూ ఈ రాజుగారి భార్యని కన్న కూతురులా చూసి ఆవిడికి సలహా ఇచ్చేవాట. అందుకని వెంటనే ముందు విదల్ నుండి పిలిచింది. నాయన విదల్లా, తండ్రితో సమానంగా నువ్వు నన్ను ఎప్పుడూ ఆదరించావు. మా నాన్నంతో నువ్వు అంతే. అందుకే నేను అడుగుతున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా కుమారుణ్ణి రక్షించే బాధ్యత నీదనగానే, తల్లి ఈ సమయంలో ఇక్కడ ఉండడం ప్రమాదం. అలాగని నువ్వు నీ కొడుకుని తీసుకుని బయటికి వెడితే నువ్వు పారిపోతున్నావని ఈ లీలావతి నిన్నిక్కడే కారాగారంలో పెట్టచ్చు. దీనికి ఒక టెక్నిక్ చెబుతా విను. ఏమిటో తెలుసా? నీ తండ్రి యుద్ధంలో చచ్చిపోయి ఉన్నాడు. అయ్యో నాన్న పోయావో ఒకసారి నేను చూస్తాను అని ఏడుస్తున్నట్టు ఏడ్చి లీలావతి చూస్తూ ఉండగా, మా నాన్న శవాన్ని చూసొస్తాను అని నీ కొడుకును పుట్టుకుని ఆ మీ నాన్న శవం దగ్గరికి బయలుదేరు. నీతో పాటు నేను వస్తాను. కేవలం జనాలందరి దగ్గర తండ్రిని చూడటానికి అమ్మాయి వెడుతోంది అన్నట్టుగా నేను ప్రవర్తిస్తాను. అక్కడికి వెళ్ళి మీ తండ్రి శవాన్ని చూసి అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోదాం అన్నాడు. ఆయన ఏమన్నాడు, తాము వాచ విదల్లోసౌ నాత్ర స్థాతవ్యమేవచ గమిష్యామో వనే కామం వారాణసి ఆహ్వనఃకిల. వారణాసిలో నాకు ఒక మేనమామ ఉన్నాడు. వారణాసిని పరిపాలించే రాజుగారి పేరు సువాహుడు. ఆయన నాకు వరుసకు మేనమామవుతాడు. నాకంటే చిన్నవాడు వయస్సులో, కానీ ఒక్కొక్కప్పుడు చిన్నవాడైనా నాకు ఏదో కారణం చేత మేనమామ అయ్యాడు. అలాగే ఉంటుందండి. ఒక్కోసారి ఎలాగ చెప్పరా, మా పెద్దనాన్నగారు అబ్బాయి ఉన్నాడు. ఆ పెద్దనాన్నగారి అబ్బాయి నాకు అన్నయ్య అవుతాడు. కానీ ఆయన వయస్సు ఎంత, ఆయనకి 83 ఏళ్ళు, నాకు చూస్తే 54 ఏళ్ళు. ఎంత తేడా ఉంది మరి మా పెద్దనాన్నగారి అబ్బాయికి? ఆయన అన్నయ్య. ఇప్పుడు ఆయన కొడుకు ఇంచుమించుగా 45 ఏళ్ళు ఉంటాయి. ఆయన బాబయ్య అంటాడు. వాళ్ళ పిల్లలు తాతయ్య అంటారు నా కర్మగారి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ వయస్సు అలా మారిపోతూ ఉంటాయి. అదేంటో కానీ తాతయ్య అనే పదం అనగానే ఒళ్ళు మండిపోతుందట. ప్రాచీన కాలంలో శ్లోకం ఉండేదన్నమాట, నేను దాన్ని తెలుగులో అందమైన పద్యంగా రాశాను. తాతేతి భాషణ విధం కిల కొంతఘాత. తాత అంటే ఈటితో పొడిచినట్టు ఉంటుందిట. దాన్ని నేను అవధానంలో ఒకప్పుడు పద్యంగా చెబుతూ, మూతియు తలయును కలధౌతమయములైనగాని. కలధౌతం అంటే వెండి. ఒకడికి మూతి, ఈ తల వెండి అయిపోయింది అంటే తెల్ల పడిపోయాయి. అయినా దళితముదంత వ్రాతమ్మైనను గాని, పళ్ళు ఊడిపోయినా కళ్ళు కనిపించకపోయినా తాతాయను మాట ఈట తాకవును కదా. తాత అన్నారంటే వస్తుండే ముసలండి అయిపోయినాం అనుకుంటాడు వాడు. ఒక్కొక్కప్పుడు వయస్సుతో సంబంధం లేకుండానే అవతలవాడు తాత అయిపోతారన్నమాట. అన్నదమ్ముల బిడ్డల్లో వాళ్ళల్లో తేడాలు వయస్సులో ఉండడం వల్ల ఒక్కొక్కప్పుడు చిన్నవాడి కంటే అవతలవాడు పెద్దవాడు అయి ఉండొచ్చు, అయినా వాడు వీడిని బాబయ్య అంటాడు. అలా ఉండేవాళ్ళు ఉంటారు. నాకంటే సుబాహుడు వయస్సులో కొంత చిన్నైనా వరసకు మేనమామవుతాడు. ఈ అన్నదమ్ములు ఏదో అక్క చెల్లెళ్ళు ఈ వరసలో. అతడు ఉత్తముడు, ధర్మాత్ముడు. నేను నిన్ను నీ కొడుకుని అక్కడికి తీసుకెడతాను. అతడు మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు మనం మీ నాన్నగారి కళేబరం చూడడానికి వెడుతున్నట్టుగా నటిస్తూ యుద్ధభూమికి ఎడదాం, మీ నాన్నని చూద్దాం. అట్నుంచటే మిమ్మల్ని వెంట పెట్టుకుని వారణాసి తీసుకుపోతానడగానే ఆవిడ అలాగే అన్నది. వెంటనే ఒక రథం తీసుకొచ్చారు. మా నాన్న శవాన్ని చూసొస్తాం, ఉన్న నాన్న పోయాడు, నాన్నోయ్ నాన్నోయ్ అని ఏడుస్తూ వీడు అంతఃపురంలోకి బయటకు వచ్చింది. ఈ గందరగోళంలో ఎవరో ఆవిడని పట్టించుకోలేదు. కాలం కూడా కలిసి వచ్చింది. కొడుకుని వెంట పెట్టుకుని మంత్రిగారు రథం తోలుతూ ఉండగా ఆ రథం ఎక్కి యుద్ధభూమికి వెళ్ళింది. అక్కడ యుద్ధభూమిలో పడిపోయినటువంటి తండ్రిని చూసి గజగజలాడిపోయింది. గంగానదీ తీరంలో ఆయనకి సంస్కారం చేసి తగలబెట్టేసింది. తగలబెట్టాక ఇంకెక్కడ మాత్రం ఉండకూడదు కదా, మహావేగంగా రథం తోలుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారట. ఆ రథం ప్రయాణం చేస్తూ గంగా తీరంలో కొంత దూరం వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. స్థి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.